శ్రీ మహాగణాధిపతి నమః చెప్పండి అందరూ కూడా. శ్రీ గురుభ్యో నమః. చేతిలోకి అక్షతలు తీసుకోండి, ఐదు కథలు శ్రద్ధాసక్తులతో వినండి. ఒకప్పుడు నైమిషారణ్యంలో శౌనకుడు మొదలుకొని 88,000 మంది ఋషులు 1,000 సంవత్సరముల పాటు ఒక మహాయజ్ఞం చేశారు. ఏకదా నైమిషారణ్యే ఋషయ శౌనకాదయ పప్రత్సు ఆనతం సర్వే సోతం పౌరాణికం ఖలు. ఇలా ఒకసారి యజ్ఞం జరుగుతున్న సమయంలో శౌనకుడు తక్కిన మునులందరి సందేహాలు తీర్చడం కోసం తానే స్వయముగా సూతుడిని ఒక ప్రశ్న వేశాడు. ఇది నిజానికి అందరికీ వచ్చిన సందేహం అయినప్పటికీ అందరికీ వదులుగా ఈయన ప్రశ్నించాడనమాట. ఏమిటి అనుమానం? ఆ కాలంలో దౌర్భాగ్యం పెరిగిపోయింది, ప్రజల కష్టాలు పెరిగిపోయాయి, కొంతమందికి అనారోగ్యాలు, కొందరికి మానసిక అశాంతి, కొందరికి శారీరక రోగం, కొంతమందికి దారిద్ర్యం, కొంతమందికి విద్య లేకపోవటం, ఇలాంటి కష్టాలు చాలా వచ్చాయట. ఈ కష్టాలన్నీ శౌనకాదులు చూశారు. నిజానికి వాళ్ళకేం అవసరం లేకపోయినా లోకశ్రేయస్సు కోసం వారు సూతుణ్ణి ఇలా అడిగారు, మహాత్మా ప్రస్తుతం కలియుగం వచ్చింది, ఈ యుగంలో కలిదోషం తొలగడం కోసం మేమంతా ఇక్కడ సత్రయాగం చేస్తున్నాం, నీ ద్వారా పురాణాలు వింటున్నాం, కాలం ఎలా ఉందో నీకు తెలుసు, ఎక్కడ చూసినా కష్టాలే, ఎక్కడ చూసినా అశాంతులే, ఎక్కడ చూసినా ఏదో ఒక బాధే, బాధ లేనివాడు అంటే ఎవడు లేడు. మనుష్యుల బాధలు తొందరగా తొలగి సుఖాలు పొందడానికి, తేలికగా సుఖాలు పొందడానికి ఏ వ్రతం చేస్తే బాగుంటుందో ఆ వ్రతాన్ని మాకు చెప్పు అన్నారు. మానవుల బాధలు ఏ వ్రతం చేస్తే తొందరగా తొలగుతాయి. ఈ వ్రతం చేసేటప్పుడు ఎక్కువ ఖర్చు అయితే మనుషులు తట్టుకోలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు, కింద అసలు కూర్చోలేరు. అందులో భర్తలైనా కూర్చోగలుగుతారు కానీ భార్యలు అసలు కింద కూర్చోలేరు. అందువల్ల ఏదో కూర్చున్న కాసేపు 2-3 గంటల్లో ఈ కార్యక్రమం అయిపోవాలి, అది కూడా ఎక్కువ ఖర్చు లేకుండా అయిపోవాలి, సులభంగా ఉండాలి ఆ వ్రతం. ఈ వ్రతం చేసిన వెంటనే శీఘ్రకాలంలో కోరికలు తీరాలి, బాధలు తొలగాలి. అటువంటి వ్రతం ఏదన్నా ఉందా అని అడిగితే వెంటనే సూతుడు తన గురువుగారైనటువంటి వ్యాసుడికి భక్తితో నమస్కరించి వారితో ఇలా అన్నాడు, మీకు వచ్చిన ఈ అనుమానం పూర్వం నారదునికి కూడా వచ్చింది. నారదుడికి కూడా తీర్థయాత్రలు చేయాలనిపించిందిట. నారదుడు తాను ఒక్కడే ఒంటరిగా వచ్చాడు. నిజానికి నారద మహర్షి కన్ను మూసి తెరిచేలోపు ఎక్కడికైనా వెళ్ళగలడు. ఆయన మహామహిమ కలిగిన వాడు. ఈ ప్రపంచంలో ఏ ప్రదేశానికి అయినా వెళ్ళే శక్తి ఆయనకే ఉంది. అయినప్పటికీ భూమి మీదకి వచ్చిన వాడు కాలినడకన తీర్థయాత్రలు చేయాలి. ఇది ఒక నియమం పెట్టుకున్నారు ఆ రోజుల్లో ఋషులు. మీరు చూడండి, నారదుడు కానీ వ్యాసుడు కానీ వీళ్ళంతా మహామహిమ కలిగిన కాలినడకనే తీర్థయాత్రలు చేశారు. వీలుంటే శిష్యుల్ని వెంట పెట్టుకెళ్ళారు, లేకపోతే ఒంటరిగా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు సామాన్య మానవుల్లో తిరిగారు వాళ్ళు కూడా. అలాగే నారదుడు కూడా భూమండలం అంతా తీర్థయాత్రలు చేశాడు, పాదయాత్రలో చేశాడనమాట. ఎక్కడికెళ్ళినా ఆయనకి మనుషుల్లో సుఖపడుతున్న వాళ్ళు ఎవరూ కనపడలేదట. ఒకడికి తలనొప్పి, ఇంకోటికి ఇంకో నొప్పి, ఒకటికి డబ్బు లేదు, ఈ బాధలు తొలగేందుకు మార్గం లేదా అనిపించింది. అన్నిటికీ అతీతుడు ఆయన, బాధలకి అతీతుడు, దుఃఖాలకి అతీతుడు. కానీ ఏం లాభం? ఈ మానవులను చూసి జాలి కలిగింది. గురువులకు ఎప్పుడు అలా జాలి కలుగుతుంది. అందుకని వీళ్ళ బాధలు తొలగించాలని భావించి తక్షణం భూలోకం వదిలి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సమయంలో శ్రీ మహావిష్ణు తెల్లని రంగులో ఉన్నాడు, నాలాగా మంచి స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉన్నట్ట. విష్ణువు ఎప్పుడు ఒకే రంగులో ఉండడని చెప్పాం కదా. ఒక్కొక్కప్పుడు కృతయుగంలో తెల్లగా ఉంటాడు, త్రేతాయుగంలో అరుణవర్ణంతో ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, ద్వాపరయుగంలో నీలవర్ణంలో ఉంటాడు, రాబోయే కాలంలో కలియుగాంతంలో కల్కిగా పుట్టినప్పుడు పీతవర్ణంలో పుడతాడు. ధవళ, అరుణ, కృష్ణ పీతవర్ణములలో ఉంటాడు ఆయన. ఎప్పుడు ఒకే రంగులో ఉండడు. ఈయన వెళ్ళే సమయానికి మాత్రం ఆ కాలంలో కృతయుగంలో తెల్లగా కనబడ్డాడు. ఇదంతా కృతయుగం నాటిది. కథేమో అడుగుతున్నది కలియుగంలో, కానీ చెబుతున్నది మాత్రం కృతయుగానికి సంబంధించిన కథ చెప్పాడు ఆయన. అది మాత్రం మర్చిపోకూడదు. శౌనకాది మహర్షులు కలియుగం ప్రారంభం అయినప్పుడు 88,000 మంది యజ్ఞం చేశారు, మానవుల కష్టాలు తొలగడానికి వ్రతం చెప్పమని సూతుడిని అడిగారు. సూతుడు ఏం చెప్పాడు, కృతయుగంలో జరిగిందే చెబుతున్నాను, అదే కథ ఇప్పుడు కూడా పనికొస్తుంది అని ఆనాటి చెప్పాడు అనమాట. నారదుడు తీర్థయాత్రలు చేసి మానవుల కష్టాలు తొలగించడం కోసం ఈ బాధలు చూసి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ తెల్లగా ఉన్న విష్ణువుని చూచాడు. ఆయన ఎలా ఉన్నాడు, చతుర్భుజం, నాలుగు చేతులతో ఉన్నట్ట. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు తెల్లని రంగుతో నాలుగు చేతులతో దర్శనమిచ్చాడు. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ఉన్నట్ట. విష్ణువు కలలో కానీ ఇలలో కానీ నాలుగు చేతులతో దర్శనమిస్తే వరాలు ఇస్తాడని, కోరిన కోరికలు ఇస్తాడని శాస్త్రం చెబుతున్నది. అలా కాకుండా 1,000 చేతులతో దర్శనమిస్తే తత్వజ్ఞానాన్ని బోధిస్తాడు, యోగాభ్యాసాన్ని గురించి చెబుతాడు. అసలు కాంతి తప్ప రూపం కనబడకపోతే శాశ్వత ముక్తిని ఇస్తాడు. ఇక్కడ ప్రస్తుతం కోరికలు తీర్చాలి నారదునికి. నారదుని వంకతో భూలోకంలో ఉన్న మానవుల కష్టాలు తొలగించి కోరికలు తీర్చాలి గనక చతుర్భుజుడై తెల్లని రంగుతో నాలుగు చేతుల్లో శంఖచక్ర గదా పద్మాలు ధరించి దర్శనమిచ్చాడనమాట. ఆయన మెడలో వనమాల కూడా ఉన్నది, మహాద్భుతమైన దివ్య కాంతితో ఉన్నాడు ఆయన. ఆయన చూడడంతో నారదుడు భక్తితో నమస్కరించాడు. నారాయణ, వాసుదేవ, పరంధామ, కేశవ, పురుషోత్తమ అంటూ ఆయన నామాలన్నీ ఉచ్చరించాడు. నేను భూలోకంలో తీర్థయాత్రలకు వెళ్ళాను, అక్కడున్న మానవుల్ని చూశాను, వారి కష్టాలు చూశాను. అవి చూడగానే నాకు బాధ కలిగింది, ఈ మానవుల కష్టాలు తొలగడానికి ఏదన్నా మార్గం చెప్పవా అని అడిగాట. అప్పుడు ఆయన, ఒక మార్గం ఉన్నది, అదే నా వ్రతం, సత్యనారాయణ వ్రతం. అది ఆ వ్రతం ఎటువంటి కష్టాలైనా తొలగిస్తుంది. ఈ వ్రతం చేయడం పెద్ద కష్టం కాదు. ఈ వ్రతం ఉదయము చెయ్యొచ్చు, సాయంత్రము చేయొచ్చు. ఉదయం చేసేవాడు స్నానానంతరం ఈ వ్రతం చేయాలి. సాయంత్రం ఈ వ్రతం చేయటం ఉందే, ఇది నిశాముఖ సమయంలో సూర్యుడు అస్తమించే ముందు చేసే వ్రతం ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది. అండి, మామూలు ఫలితం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఈ వ్రతం చేసేవాడు ప్రొద్దుటే లేచి నేను ఈ వ్రతం చేస్తాను అని సంకల్పించాలి, పవిత్రంగా స్నానం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి, సాత్విక ఆహారమే తీసుకోవాలి. సాయంత్రం వ్రతం చేసేవాడు సాత్విక ఆహారం తీసుకోవాలి, అనగా మసాలాలు, మాంస భోజనాలు ఇలాంటివి పుచ్చుకోకూడదు. ఉదయం పూట చేసేవాడు ఎలాగో ఉపవాసంతో చేసేస్తాడు, శరీరం పనికి రాకపోతే, సహకరించకపోతే ఉదయం పూట కూడా అర్చన చేసేవాడు లఘువుగా ఏదన్నా తీసుకోవచ్చు. ఈ వ్రతం ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వ్రతం చేస్తే ముందు దుఃఖం తొలగుతుంది, తర్వాత శోకం తొలగుతుంది. తండ్రి, దుఃఖ శోకాది శమనం ధనధాన్య వివర్ధనం సౌభాగ్య సంతతికరం సర్వత్ర విజయప్రదం. దుఃఖము శోకము అంటేనేటి, శోకం అన్న దుఃఖం అన్న ఒకటేగా. యజ్ఞ యాగాది క్రతువులు అన్నారు, యజ్ఞమన్న యాగం ఒకటే, మళ్ళీ క్రతువు అన్న యజ్ఞమే, మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు అని వ్యవహారంలో అనేస్తూ ఉంటారు. అలా వ్యవహారంలో అన్నాడా అండానికి ఈ మాట విష్ణు అన్నాడు పోని. మళ్ళాగా భాష రానివాడు కాదు కదా విష్ణు అంటే, అవునా? దుఃఖము శారీరకం, శోకం మానసికం. అందుకని దుఃఖం వేరు, శోకం వేరు. కాలికో దెబ్బ తగిలితే అప్పుడు వచ్చే ఏడుపు ఉందే, దాన్ని ఏమంటారు, దుఃఖం అంటారు. డామ్మని పడ్డాడు, ఎవడో కొట్టాడు, లేదా కర్మగారు ఆటోలో కూర్చుంటే ఆటో సీట్లోంచి కింద నుంచి మేకొచ్చి గుచ్చుకుంది ఒక ఆయనకి, అప్పుడు శరీరానికి బాధ కలిగింది, దాన్ని ఏమంటాం, కరోనా ఒక రోగం, అది దుఃఖమే, దానివల్ల వచ్చేది. శోకం అంటే అలా కాదు, మానసిక బాధల వల్ల కలిగేటటువంటి వేదన శోకం. అంతా బాగానే ఉన్నామండి, కానీ ఎందుకో మనస్సుకు అశాంతి అనిపించింది, డబ్బులు పోయి పైకి చెప్పుకోలేము, మనసులోకి వెళ్ళిపోతాడు అనమాట. అయ్యి బాబోయ్ వాళ్ళ 50 రూపాయలు ఆటోకి తగిలేసాం అనవసరంగా, ఈ దిక్కుమాలాళ్ళు ఉపన్యాసం ఏదో గుడికి దగ్గర పెడితే బాగుండు, ఇంత దూరం పెట్టారు, రోజు 150 రూపాయలు ఆటోకి పోస్తున్నాం అని లోపల లోపల కుమిలిపోతున్నారు కదా, అది శోకం. హాయిగా ఇక్కడ కూర్చున్నట్టుగా ఎవడో మెసేజ్ పెట్టాడు, మిమ్మల్ని తిట్టాడు, అప్పుడు మీకు మనస్సులో లోపల బాధ కలిగింది, ఆ మానసిక బాధ శోకం. వాట్సాప్ మెసేజ్ చదవగానే వినగానే ఒక్కోసారి శోకం కలుగుతుంది అనమాట, మానసిక వేదన. లేదా ఇక్కడ ఇంట్లో ఉండగా లేదా ఇక్కడ కూర్చుని ఉండగా మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హాయిగా పురాణం ఏంటంటే భార్యలు ఒక్కరే వస్తే వారికి భర్త దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, లేదా భర్త గారు వస్తే భార్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయావా నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళావా అని వాడు తిట్టాడు. అప్పుడు మానసిక వేదన కలిగింది. అదిగో అది శోకం. పాపం ఏదో పెన్షన్ వస్తుందనుకుంటే పెన్షన్ కట్ అన్నాడు గవర్నమెంట్ వాడు. ఇక చూడండి నాయన చెప్పుకోలేం వెళ్ళలేం, ఉపన్యాసం చెబుతూనే ఉంటాడు, బుర్రకు ఒకేసుకుంటూ ఉంటాడు నా పెన్షన్. అదో టెన్షన్, అది మానసిక వేదన, అది శోకం. ఒక ఆవిడ హాయిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకునేవాడు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వలేదట ఒళ్ళు మండి, ఎందుకని ఏదో చేసింది పిచ్చి పని. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక 6 నెలల నుంచి జీతం లేదట. 6 నెలల నుంచి జీతం లేకపోతే ఏమైపోతున్నాడు చెప్పండి? సుఖంగా ఉద్యోగం చేసుకుంటున్నవాడు అక్కడ జాయిన్ అయ్యి రిపోర్ట్ ఇవ్వక అక్కడి నుంచి జీతం రాక గెదగెదలు ఆడిపోతుంది. ఇది మానసిక వేదన, ఇది శోకం. ఇవన్నీ ఈ వ్రతం వల్ల తొలగిపోతాయట. శరీర బాధలు మానసిక బాధలు రెండింటినీ తొలగించే వ్రతం సత్యనారాయణ వ్రతం. ధనాన్ని ధాన్యాన్ని పెంచుతుంది ఈ వ్రతం. ఈ వ్రతం చేస్తే ధనం పెరుగుతుంది, ధాన్యం కూడా వస్తుంది. ధాన్యం లేకపోతే తిండి ఎలా వస్తుంది? అందువల్ల అవి పెరుగుతాయి, సకల శుభములు పెరుగుతాయి, ఎక్కడికెళ్ళినా విజయం లభిస్తుంది. యూట్యూబ్ ఛానల్ ఎవడో హాక్ చేశాడనుకోండి, అప్పుడు ఈ వ్రతం చేస్తే మనకు హాక్ అయిపోయిన ఛానల్ తిరిగి వచ్చేస్తుంది. అందుకని ఈ వ్రతం చేయటం అన్ని వేళలా అవసరమే. మాఘమాసంలో, చైత్రమాసంలో, కార్తీక మాసంలో చేస్తే ఈ వ్రతం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి. కానీ ఇప్పుడు ఎప్పుడు అని తేడా లేదటండో, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోమన్నాడు. ఎవరితో అయినా యుద్ధం వచ్చింది చెయ్యి, దుఃఖం వచ్చింది చెయ్యి, నీ మనస్సుకి సంకల్పం చేసావు ఈ వ్రతం చేయాలని ఒక కోరిక మనస్సులో కలిగింది, మానసిక సంకల్పం చేసుకుని వెంటనే చేసేయమన్నారు. ఏ మాసంలో అయినా చేయొచ్చు, ఏకాదశి, పూర్ణిమ, మేషం మొదలుకొని మీనం వరకు ఉన్న 12 రోజుల్లోకి సూర్యుడు ప్రవేశిస్తే వాటిని ఏమంటారు? సంక్రమణములు అంటారు. మేష సంక్రమణం మొదలుకొని మీన సంక్రమణం వరకు, మధ్యలో మకర సంక్రాంతి అయితే ఇక చెప్పక్కర్లా, కర్కాటక సంక్రమణం మొన్న అయ్యింది, ఇది సంక్రమణ కాలం. ఇలాంటి కాలములలో ఈ వ్రతం చేస్తే ఎక్కువ ఫలితం లభిస్తుంది. దీనికి సంకల్పం చేసుకుని ద్రవ్యాలు తెచ్చుకోవాలట, యథాశక్తిగా తెచ్చుకోమన్నాడు. లోభం మాత్రం చేయకూడదు, పిసిరి కొట్టుతనం చూపించకూడదు. అయి బాబాయ్, 600 ఖర్చు పెట్టి వ్రతం చేసే కంటే చూసేసి ప్రసాదం తినేస్తే బాగుండు అని పిసిరి కొట్టుతనం వహించకూడదట. విత్తశాఠ్యం నకారయేత్తన్నాడు. నేను అలా ఇందులో ఉంది, ఇందులో ఉన్న మాట నేను చెబుతున్నాను బాబు, ఎంబడి నా మీద పడద్దు. వ్యాసుడు అన్నాడు ఆ మాట, దాన్ని విష్ణువు చెప్పాడు, వ్యాసుడు పుస్తక రూపంలో రాశాడు, నారదుడికి చెప్పాడు. ఈ వ్రతం చేసేవారు తువ్వాలు కానీ దుప్పటి కానీ వస్త్రం పరిచి దాని మీద బియ్యం పోసి ఒక కలశం స్థాపించి కలశంలోకి సత్యనారాయణ స్వామిని, నవగ్రహ దేవతలను, పంచలోక పాలకులను, అష్టదిక్పాలకులను ఆవాహన చెయ్యాలి. వరుసగా గణపతి మొదలుకొని 5 ఉన్నారు పంచలోక పాలకులు అంటారు వారిని. ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే అష్టదిక్పాలకుల్ని కూడా ఆవాహన చెయ్యాలి. అవన్నీ ఇక్కడ మండపం దగ్గర చేశారు, మీరు ఊరికే సంకల్పం చెప్పుకుంటే చాలన్నమాట. నవగ్రహ దేవతల్ని కూడా, వాళ్ళకి మళ్ళీ అధిదేవత, ప్రత్యధి దేవత ఉంటారు, వాళ్ళిద్దరికి అసిస్టెంటు, అసిస్టెంట్కి అసిస్టెంట్ అనమాట, కాంట్రాక్టు సబ్ కాంట్రాక్ట్ లాగా, వీళ్ళందరినీ ఆవాహన చెయ్యాలి. వీరితో పాటు ప్రధాన కలశంలోకి వరుణునితో పాటు సత్యనారాయణ స్వామిని ఆవాహన చెయ్యాలి. సత్యనారాయణ స్వామి వారి విగ్రహం పంచలోహాలతో కానీ, బంగారంతో కానీ, వెండితో కానీ, ఏమీ లేకపోతే మట్టితో కానీ చేసుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి. షోడశోపచారాలు చెయ్యాలి. వీటికి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఇవన్నీ అయిన తర్వాత స్వామివారికి కేజీం పావుకి తక్కువ కాకుండా, సేరుం పావుకి తక్కువ కాకుండా గోధుమ చూర్ణంతో కానీ, వరిపిండితో కానీ ప్రసాదం తయారు చేయాలి. ఇప్పుడు మనందరం గోధుమతో చేసాం, బొంబాయి రవ్వతో చేసినటువంటి ప్రసాదం పెట్టాం. ఒక్కోసారి దొరకలేదనుకోండి గోధుమ చూర్ణం, అప్పుడేంటి, వరినూకతో కూడా చేయొచ్చు. అది కేజీం బావు ఉండాలి. కేజీం బావు అంటే మళ్ళీ కేజీం బావు పంచదార బెల్లం వెయ్యాలట. బెల్లం వేయమని చెప్పారు అసలు, ఇప్పుడు పంచదార వేస్తున్నాం కానీ అలా బెల్లం అంతే కలపాలి. జీడిపప్పులు కంపల్సరీగా కలపాలి. ఎంత ఎక్కువ జీడిపప్పు వేస్తే స్వామివారికి అంత ఆనందం కలుగుతుంది, ఆఖరిని ప్రసాదం తిన్న మీకు ఆనందం కలుగుతుంది. బాదం పప్పులు, కిస్మిస్సులు, తర్వాత యాలకులు, పచ్చకర్పూరం, ఇవన్నీ చక్కగా కలిపి మధురమైన పదార్థం, రుచ్య పదార్థం తయారు చేయాలి, స్వామికి నివేదించాలి. ఆ తర్వాత స్వామివారి కథలు ఉన్నాయి. ఆ కాలంలో కథలు వేరు, ఇప్పుడున్న కథలు వేరు అనుకోండి. ఇప్పుడు కథలు ఇవి వచ్చాయి కానీ అంతకు పూర్వం విష్ణువు యొక్క కథలు చాలా ఉన్నాయి. ఆ కథలన్నీ శ్రద్ధతో వినాలి. అయ్యాక తాంబూలం సమర్పించి, కొబ్బరికాయలవి సమర్పించి, పళ్ళు సమర్పించి, నృత్యం గీతం అన్నీ ఆయనకి ఇవ్వాలట. ఎవరో ఒకళ్ళు అసలు డ్యాన్స్ చేయాలి దానికి ఇక్కడ. అందున రిటైర్ అయిన వాళ్ళు చేస్తే ఇంకా బాగుంటుందన్నారు. నృత్యం అయ్యాక మంచి పాట కూడా పాడాలట. అలా అన్నీ అయ్యాక ఈ ప్రసాదం తిని మనతో పాటు ఎవరైనా బంధువులు వస్తే వారికి కూడా ఇంత ప్రసాదము భోజనం పెట్టమన్నారు. విశేషత కలియుగే లఘూపాయోహి భూతలే. ఈ వ్రతం ఎప్పుడూ మంచి ఫలితమే ఇస్తుంది, కానీ కలియుగంలో ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుందట. కలియుగంలో ఈ వ్రతం తొందరగా ఫలితం ఇస్తుంది. ఇది మొదటి అధ్యాయం. అక్షతలు దేవుడి దగ్గర వేసి మళ్ళీ అక్షతలు తీసుకోండి.